మన జీవితాలలో దీన్ని అర్థం చేసుకోవటానికి మీరు నేర్చుకోవాల్సినటువంటి మొదటి పాఠం ఏంటి అంటే సేవ, సర్వీస్. రకరకాలుగా మన మహర్షులు చెప్పుకుంటూ వచ్చారు. వివేకానంద మొదలైన అనేక మంది గొప్పవాళ్ళు మానవ సేవే మాధవ సేవ అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ సేవను మీరు అర్థం చేసుకోవాలి. సేవ ఎలా చేస్తాము అని, సేవ చేయటానికి మొట్టమొదట మీకు కావాల్సింది ఏంటి అంటే సేవ ఎలా చేయాలో మీకు తెలియాలి, సేవ ఎందుకు చేయాలో మీకు తెలియాలి. అది తెలియకుండా సేవ చేయటం మొదలెట్టినప్పుడు చేయకూడని పనులు చేసేసి మనం ఇచ్చినటువంటి సేవ ఎదుట వాడికి సహాయపడటం మానేసి ప్రమాదకరం అవుతుంది. ఈనాడు సేవ పేరుతో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలు ఇలాగే అర్థహీనంగా ఉన్నాయి. దాన్ని మనము సవరించుకోవాలి, సేవ చేయటం నేర్చుకోవాలి. సేవ మీరు మూడు తలాల నుంచి చేసుకుని మానవ సేవకు వస్తారు. ఇది అర్థం చేసుకోండి. మూడు స్థితులు దాటిన తర్వాతే మీరు మనిషికి సహాయపడగలరు. అంతకంటే ముందు మీరు మనిషికి సహాయపడలేరు. ఖనిజ, వృక్ష, జంతు, ఈ మూడు స్థితులు దాటితే భూ భువ స్వహ గాయత్రి మంత్రం మనం చెప్పేది ఎందుకు, ఈ వ్యాహృతులు మనం అందులో కలిపేది ఎందుకు. మనం సేవ చేయదలుచుకున్నప్పుడు నేను చేస్తున్నటువంటి ఈ గాయత్రి మంత్రం యొక్క ప్రభావము నా ఒక్కడికే కాదు, మా అందరికీ చెందాలి. ఎంతమందికి చెందాలి? మానవ జాతికి మాత్రమే కాదు, భూ భువ స్వహ మూడు స్థితులను, ఖనిజ జగత్తుకి చెందాలి, వృక్ష జగత్తుకు చెందాలి, జంతు జగత్తుకు చెందాలి. అందుకే మీరు ఇవాళ నుంచి మీ మనసులో ఈ భావాన్ని నాటుకుని వెళ్ళండి. దీన్ని గుర్తు చేసుకోండి. మీరు మీరు చేసేటటువంటి పని ఖచ్చితంగా ఖనిజ జగత్తులో, వృక్ష జగత్తులో, జంతు జగత్తులో ఎవరికో ఒకరికి సహాయపడుతుంది. మనం ఏ పని చేసినా ఆఖరికి మనం వదిలేసేటటువంటి మాలిన్యాన్ని కూడా మన వృక్ష జంతుని పెంచడానికి ఖనిజాలుగా పనిచేస్తుంది. మెన్యూర్ అంటే సారంగా పనిచేస్తుంది. అంచేత మనకి తెలిసో తెలియకో మనం వదిలేసేటటువంటి మాలిన్యాన్ని కూడా ఈ భూభువ స్వహ స్థితిలో ఉన్నటువంటి అనేక మందికి కడుపు నింపుతుంది. కడుపు నింపటమే కాదు, అది కడుపు నింపుకున్న తర్వాత దానివల్ల వచ్చేటటువంటి ఆహారాన్ని మనం స్వీకరిస్తున్నాం. మనకి పనికిరానటువంటి చెత్తని, మనలో ఉన్నటువంటి మాలిన్యాలని, దాన్ని మనము మన పంటలకు పోషక పదార్థాలుగా వాడతాం. మనం వాడిన తర్వాత ఆ పంటని మళ్ళా మనం తీసుకుంటూ ఉన్నాం. అంటే మనం తెలియకుండా చేసేటటువంటి సేవ చాలా ఉంది ప్రపంచానికి, కానీ మనము తెలిసి చేయవలసినటువంటి సేవ ఉంది. ఇదేంటి? యాంత్రికంగా మన ప్రమేయం లేకుండా జరిగిపోతుంది. మనం గాలి వదులుతున్నాం, మనం గాలి వదులుతూ ఉంటే కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ వాయువుని చెట్లు పీల్చుకుంటాయి. పచ్చ రంగు ఉన్నటువంటి ఏ పదార్థమైనా జీవించిన పదార్థం, రంగు వేసిన పదార్థం కాదు. ఏ ఆకైనా సరే, ఏ గడ్డైనా సరే పచ్చరంగంగా ఉంది అంటే అర్థం ఏంటి అంటే అది మీరు వదిలిన కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకోవటం వల్లనే జీవించి ఉన్నది. మీరు అంటే అర్థం ఏంది కదా, మనం కానీ జంతువులు కానీ వదిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని అది జీవిస్తున్నాయంటే మీరు ఊపిరి వదలటమే ఒక పెద్ద సేవ. మీకు అర్థం అవుతే మీకు తెలియకుండానే ఈ చెట్లన్నీ కూడా మీరు వదిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ తో జీవిస్తున్నాయి. అంచేత మొత్తము సృష్టిలో ఈ సర్వీస్, ఈ సేవ అనేటటువంటిది నిరంతరం జరుగుతూనే ఉన్నది. ఆధ్యాత్మిక విద్య ఏం చెప్తుంది అంటే మీరు తెలుసుకుని ఈ సేవను చేయండి. సైన్స్ అంటే అంతే తెలుసుకు చేయటమే. ఇవి రెండూ కలిపితే ఈ పదార్థం వస్తుంది అని తెలుసుకుంటే సైన్స్ అవుతుంది. తెలియకుండా కలిపినా ఆ పదార్థమే వస్తుంది, మీరు దాన్ని ఉపయోగించుకుంటారు. ఇంకొక సేవ అనేటటువంటి దాన్ని చాలా లోతుగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. మీరు ఏ విధమైనటువంటి సేవ చేస్తున్నారు? మీరు చేసేటటువంటి సేవలో మాతృమూర్తులు చాలా పెద్ద సేవ చేయగలరు. ఆహారం ద్వారా మనస్సు నిర్మితమవుతుంది అనే మాట మనం వింటూ ఉంటాం తప్ప ఎప్పుడు కూడా దానిని ఉపయోగించుకోవటం మనం నేర్చుకోలేదు. పెద్ద సేవ మానవ జాతికి భారతీయులు చేయగలిగేది అది. మళ్ళీ అర్థం చేసుకోండి చాలా గొప్ప విషయాన్ని, మనము సాధించగలిగితే ప్రపంచ చరిత్రలోనే అదొక మైలురాయిగా మిగిలిపోతుంది. ఏంటది అంటే ఆహారంలో మార్పు తీసుకొస్తే మీ ఆలోచనలో మార్పు వస్తుంది. సర్వీస్, సేవ. నువ్వు ఏ విధమైనటువంటి ఆహారాన్ని ఇతరులకు ఇస్తున్నావు? చెడ్డ పెట్టిలో పెట్టినటువంటి ఆహారాన్ని మనం ఈనాడు ఇతరులకు ఇస్తున్నాం. చెడ్డ పెట్టి అంటే మీలో కొంతమంది తెలియదేమో, చెడ్డ పెట్టి అంటే ఏంటంటే ఫ్రిడ్జ్ అనమాట. ఏం చేస్తాం మనం? ఒకరోజు పొద్దున్నే ఇంట్లో వాళ్ళు అలా బయటకు వెళ్ళి నవనవలాడుతున్నటువంటి కాయగూరలు తీసుకుని ఇంటికి వస్తారు. మీరేం చేస్తారు? ఇమీడియట్ గా ఫ్రిడ్జ్ లో పెడతారు. ఫ్రిడ్జ్ లో పెట్టాక, ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత కొత్తగా ఫ్రెష్ గా ఉన్నటువంటి కాయగూరలు మీరు వండారు, ఏమి వండుతారు? ఎండిపోయినటువంటి. ఎందుకు? మరి కిందరి వారం తెచ్చిపెట్టుకున్నాం మనం. మన మనస్సులు కూడా ఎండిపోయి, మన ఆలోచన విధానం ఎండిపోయింది. తప్పక్కడ జరిగింది. మీకు ఎన్నిసార్లు చెప్పినా ప్రతి వ్యక్తి నన్ను అడుగుతాడు, మాస్టర్ నాకు చెయ్యాలని ఉంది చేయలేకపోతున్నాను. చెయ్యాలని అందరికీ ఉంటుంది. ఈ మాటలు వింటున్నప్పుడు ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఏ ఒక శ్రీరామ శర్మ ఆచార్య అయినా ఏంటి, రోజుకు 8 గంటలు గాయత్రి మంత్రులు చెప్పడం 24 సంవత్సరాల పాటు ఆగకుండా చేసుకోగలిగింది. మేము చేయగలం, చేయలేమా? రోజుకు 8 గంటలు కూర్చోలేమా? ఏంటి కానీ ఎందుకు చేయలేకపోతున్నాము? ఆయన ఏ ఆహారం తీసుకున్నారో గుర్తు చేసుకోండి. ఆహారమే తీసుకుని ఉండకపోతే ఆయన మళ్ళాగే చెప్పు ఉండేవాడు ఆయన గురువు గారికి, గురువు గారు నిజంగా ఒట్టు మీ మీద ఒట్టు, నాకు చేయాలని ఉంది చేయలేకపోతున్నారు. సేవలో మొట్టమొదట పాఠం ఏది నేర్చుకోండి మీరు. ఆహారాన్ని మార్చుకుంటే మనస్సులు మారుతాయి. మీరే మనస్సును మార్చుకోకల్లే, మీరు మనస్సును మార్చుకోలేరు కూడా. ఆహారాన్ని మార్చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనస్సులు మారిపోతాయి. సేవలో ఇది చాలా పెద్ద కిటుక. అది ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఆహార పదార్థాలు, ఇవాళ మనం వండుకున్న సాంబారు ఒక 2 నెలల కిందట అనుకుంటాను. మా స్నేహితుడు ఒకతను అమెరికాకి వెళ్లి తిరిగి వచ్చాడు వాళ్ళ అల్లుడు కూతురు దగ్గరికి. మాస్టర్ అక్కడ అసలు వంట వండుకోవడానికి వాళ్ళంత టైం వేస్ట్ చేయకండి, వారం రోజులకి సరిపడే సాంబారు వండేసుకుంటారు. వండేసుకున్న తర్వాత దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు. ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న తినబోయే ముందు నేను వారం రోజులకి సరిపడేది, 4 రోజులకి సరిపోయేది వండేసుకుంటే అసలు గొడవ పోతుంది కదా. సేవ ఎంత స్థితికి, వంట వండటం కష్టమైపోయింది. మన వాళ్ళకి మనం వండి పెట్టుకోవటం అనేది అసలు అది ఒక బాధాకరమైనటువంటి విషయంగా పరిగణించినప్పుడు ఇంకా బయట వాళ్ళకి ఏం సేవ చేస్తామన్నా. మన ఆహారంలో మార్పు వచ్చింది, ఆహారం మీద చూసేటటువంటి దృష్టికోణంలో మార్పు వచ్చింది. మనకి పనికిరానిది మనం తినివేసిన తర్వాత మళ్ళీ 2 రోజులు దాచుకుని దాన్ని కూడా తినలేకపోయినప్పుడు, ఇంకా 3 రోజులు అయిపోయింది ఇంకా తినలేము, వెలుగు పుట్టింది, కొంచెం వాసన ఇస్తుంది అంటే అప్పుడు ఏ పని మనిషికో లేకపోతే అడుక్కోవటానికి వచ్చిన వాడికో వేస్తాం. నువ్వు ఏది నాటుకుంటావో అదే కోసుకుంటావో, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది నీ కర్మ ఎంత ప్రమాదకరంగా వర్తిస్తుందో నీకు తెలియటం లేదు. నువ్వు తిని పారేసింది పెట్టకుండా నువ్వు తినే ముందే కనుక పెట్టేయగలిగితే ఏ జీవికైనా పెట్టచ్చు. ఒక 17 ముద్ద నువ్వు తినక ముందు ఖచ్చితంగా నీకు ఎంత ఆకలిగా ఉన్నా సరే నువ్వు ఆహారం తీసుకోకముందు ఒక్క పిడచ అన్నం నువ్వు ఒకళ్ళ పక్కన పెట్టి చూడు, నీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గుతుందో లేదో నీకే తెలుస్తుంది, నీ క్యాన్సర్ తగ్గుతుందో లేదో నీకు తెలుస్తుంది. నాకు క్యాన్సర్ లేదండి, నీ గురించి నేను మాట్లాడటం లేదు. సేవ అంటే నీకు ఇంకోటి సేవ చేయాలి, నీకు ఇవన్నీ వస్తే ఇది రాలేదు కనుక నువ్వు ఈ విధంగా పెట్టడం మొదలెట్టి ఇతరులకు ఆదర్శవంతంగా మీరు నిల్చోగలిగితే అనేక రోగాలు ఖచ్చితంగా మన ప్రకృతిలో ఉండవు. భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్తాడు, యాతయామం దతరసం, 3 గంటలు దాటిన తర్వాత వండిన పదార్థాన్ని మీరు తినకండి, ఇతరులకు ఇచ్చేయండి, పారేయక్కర్లే మీరు. అంటే మళ్ళీ పొద్దున్న వండుకోవాలండి, సాయంత్రం వండుకోవాలండి, మరి నాకు తెలిసి ఉంటే ఇక్కడ వచ్చి ఉండేవాడిని కాదు, వచ్చి ఉండేదాన్ని కాదు, మేము పొద్దున్నే ఒకేసారి అంతా పొద్దున్న సాయంత్రానికి సరిపడా వండేస్తున్నాం, దయచేసి అలా చేయకండి. సేవ ఫ్రెష్గా ఏ పూట కాపూట అవసరమైనంతే ఉండండి. దాన్ని సంయమనంలో మనం 4వ పాయింట్ చెప్పేనే సంయమనం ఎక్కువ తినద్దు, సరిపోలేదు సర్దుకుంటాం. సేవలో ఆహారాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తున్నాను నేను. మనం ఆహారాన్ని ఉపయోగించుకోవటం చేత కావటం లేదు. గోధుమ ఎప్పుడు తినాలి, బియ్యం ఎప్పుడు తినాలి, జొన్న ఎప్పుడు తినాలి, బంగాళాదుంపలు ఎప్పుడు తినాలి, మెంతులు ఎప్పుడు వేసుకోవాలి, కొత్తిమీర ఎలా ఉపయోగించుకోవాలి, కరివేపాకు ఎలా ఉపయోగించుకోవాలి, ఇవేమి మనకి తెలియతనే మన ఆయుర్వేదంలో చాలా అద్భుతంగా చెప్పబడిన ఈ విషయాలన్నీ కూడా. ఆయుర్వేదము అంటేనే అర్థం ఏంటి అంటే అసలు మీకు రోగము రాకుండా ఆపేది, అసలు రోగాలు వచ్చేవి కాదు. ఈ మధ్య కాలంలో కాశీలో ఉన్నప్పుడు మాత్రం నేను చూశాను అది బామ్మగారి చిట్కాలని. మరి ఇప్పుడు ఇక్కడ వస్తున్నాయో లేవో టీవీలో అలాంటి పనికి వచ్చేవి రావుగా. చిట్కా వైద్యం పెద్ద పెద్ద డాక్టర్లు నయం చేయలేనటువంటి చిన్న చిన్న పిల్లలకు వచ్చేటటువంటి బాధలకి బామ్మగారి చిట్కాలు బల పనిచేస్తాయి. ఏంటి చిట్కాలు? ఆహార నియమాలు తెలియటమే. చివరికి మొత్తం ఆహార నియమాలు ఇప్పుడు పూర్తిగా మనం మర్చిపోయాం. అంచేత మొదటి సేవ మీరు ఏం చేయగలరు అంటే మానవ జాతికి ఆహారాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మీరు అర్థం చేసుకోండి, దానికి తగినట్టు మీ జీవితాలలో మార్పు తీసుకురండి, మీ పిల్లల జీవితాలలో మార్పు తీసుకురండి, మీ స్నేహితుల జీవితాలలో మార్పు తీసుకురండి. తెలియకుండా చాప కింద నీరులాగా మనిషి యొక్క ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది. కదా మనిషి యొక్క ఆలోచన విధానం మారాలి అంటే మనస్సు మారాలి, మనస్సు మారాలి అంటే ఆహారం మారాలి, ఇంకో దారి లేదు. గురువు గారు ఎందుకు సాధన చేయగలిగారు మీకు చెప్పాను కదా, ఇప్పుడే గో సంస్కారిత ఆహారం తీసుకునేవారు ఆయన. ఆయన గురువు చెప్పారు 16 ఏట ఆయనకి, ఒక గుప్పెడు బార్లీ గింజలు ఆవుకు పెట్టమన్నారు ఆయన. ఆవు పేడ నెక్స్ట్ డే వేసినప్పుడు ఆ పేడనంతా కలెక్ట్ చేసుకుని దాన్ని బాగా కడిగేసుకుంటే అరగనటువంటి బార్లీ గింజలు కొన్ని మిగిలిపోతాయి. ఆ బార్లీ గింజల్ని ఎండబెట్టుకుని దానితో పిండి చేసుకుని రొట్టె చేసుకుని తినమన్నారు. ఆవు పాలు కాదు తాగమన్నది, ఆవు పాలు నుంచి పెరుగు చేసుకుని పెరుగును నీళ్ల మధ్యన మార్చుకుని దాన్ని చక్రం అంటాం ఆయుర్వేదంలో, అది తీసుకోమన్నారు. 24 సంవత్సరాల పాటు ఆయన ఆహారం అదే గో సంస్కారిత ఆహారం అంటాం. మరి అంత అద్భుతమైనటువంటి వ్యక్తిగా మారేది. ఇంచేత సేవ అనేటటువంటి దాన్ని నేను ఇతరులకండి మీరు వాళ్ళకి ఇది చేసి పెట్టండి అది చేసి పెట్టండి అని కాదు, మీ కుటుంబానికి మీరు ఈ సేవ చేయండి, ఆహారాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మీరు నేర్పండి. ఒక తల్లి కనుక అది చేయగలిగితే ఆవిడకి ఎంత బిజీగా ఉంటుంది అంటే అసలు ఇంకో పని చేయడానికి ఉండదు, ఆవిడ ఉద్యోగాలు అవి చేసుకోవడానికి టైం ఉండదు. ఇప్పుడు ఈ ఉద్యోగాల పేరుతో మరి ఆ పిచ్చి ఎప్పుడు పోతుందో కూడా నాకు తెలియదు, కానీ ఆ పిచ్చి పోవాలి. ఆ పిచ్చి ఎలా పోతుందో కూడా నాకు తెలియదు. ఈ యాతయామం గతరసం ఎండిపోయినటువంటి ఆహారము పనికిరానటువంటి ఫ్రిజ్లో పెట్టినటువంటి ఆహారం ఇవంతా తినటం వల్ల మీకు అదే చాలా గొప్పగా ఉంది, మీ ఆలోచన విధానం మన ఆలోచన విధానం భ్రష్టుపట్టింది, సవ్యంగా ఆలోచించటం మనం మర్చిపోయాము. మెకాలే పేరు ఎప్పుడైనా ఉన్నారో, కొంతమంది వినుంటారు, ఇందులో చాలా మంది వినుండరు. మెకాలే అనేటువంటి వాడు బ్రిటిషర్స్ మనని పాలన చేస్తున్నప్పుడు మన సంస్కారాలను కూలంకషంగా పీకి పారేసినటువంటి వ్యక్తి. అప్పుడు మనము మనలో కొంతమంది మనలో అందరూ స్వాతంత్రం కావాలన్నప్పుడు కోరుకోవటం లేదు, మనలో కొంతమంది స్వాతంత్రం కావాలని కోరుకుంటున్నారు. కోరుకుంటున్నప్పుడు బ్రిటిష్ పార్లమెంట్లో ఇంకా తప్పేటట్టు లేదు, భారతదేశానికి మేము స్వాతంత్రం ఇవ్వాల్సి వస్తుంది అనిపిస్తోంది, ఇంకా తప్పేటట్టు లేదు, చాలా గొడవలు చేసేస్తున్నారు ఈ గాంధీని వాళ్ళని, ఏం చేయాలి అంటే మెట్లనే ఉత్తరం రాచట, డోంట్ ఫియర్, భయం నెన్ ఐఎమ్ హియర్ అనే మాట వాడలేదు. డోంట్ ఫియర్ అన్నాడు. ఎవరన్నాడు డోంట్ ఫియర్ అని? భయపడొద్దు అన్నాడు. ఎవరన్నాడు భయపడొద్దని? బ్రిటిష్ వాళ్ళతో అన్నాడు. మీరేమి కంగారు పడకు, మీరు బ్రిటిషర్స్ కి స్వాతంత్రం ఇచ్చేసినా కూడా వాళ్ళు మనకి సేవకులే. ఇంగ్లీష్ మీడియంలో మన పిల్లవాడు చదవకపోతే అలా నాడిపోతాం మనం. ఇప్పటికీ స్వాతంత్రం వచ్చాక అనేక దేశాలలో, రష్యాలో, జర్మనీలో, వాటిలో విద్యాబోధన అంతా కూడా దేంట్లో జరుగుతుంది? వాళ్ళ మాతృభాషలో జరుగుతుంది. మన దేశంలో ఏ భాషలో జరుగుతుంది? విదేశీ భాషలో జరుగుతుంది. ఇక్కడ నేను దేశ ప్రేమ గురించి మాట్లాడటం లేదు, ఒక పాలిటిక్స్ గురించి మాట్లాడటం లేదు, భ్రష్టు పట్టినటువంటి మన ఆలోచన విధానం గురించి మాట్లాడుతున్నానంటే అది నచ్చినా నచ్చకపోయినా వెరీ సింపుల్ థింగ్. అది ఇతరుల భాష, ఇతరుల ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తొత్తులుగా మనం బతకటం ఇష్టపడం. కానీ మన ఆలోచన విధానము ఇంగ్లీషు 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 అంతెందుకు? అసలు తెలుగు స్పీచ్ ఇస్తున్నప్పుడు తెలుగులో, తెలుగు వాళ్ళల్లో, ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మాట మాట్లాడకుండా 15 నిమిషాలు ఎవరైనా స్పీచ్ ఇస్తే ఆశ్చర్యమేది. ఖచ్చితంగా ఒక ఇంగ్లీష్ మాట ఉండాలి అందులో. ఇదంతా దేనివల్ల వచ్చిందో మీకు అర్థమవుతుంది కదా, ఆహారంలో సవ్యమైనటువంటి అలవాట్లు లేకపోవటం వల్ల. జంతువు జంతువుగా ఎందుకుంటుంది? గడ్డి తింటుంది కనుక. అంటే మనము కూడా గడ్డి తింటే జంతువుల్లాగే ఉంటాం. జంతువు అంటే ఏంటి? ఇంకోటి కొడితే కానీ మనకి బుర్రకెక్కదు, ఇంకోటి మనకి చెప్తే కానీ మనకు అర్థం కాదు ఎటు వెళ్ళాలి. ఇంచేత ఈ సేవ అనేటువంటి దానికి నేను ఇంత కఠోరంగా ఎందుకు చెప్తున్నాను అంటే, దయచేసి మీ ఆహారపు అలవాట్లను మార్చుకోండి. అందులో ముఖ్యంగా మీ ఆహారపు అలవాట్లలో మార్చుకు రావాల్సినటువంటి దానికి నేను మీకు పెద్దగా చెప్పక్కర్లేదు. మంత్రి సత్యనారాయణ రాజు గారు చెప్తున్నటువంటి అన్ని కూడా అద్భుతంగా ఉన్నాయి. మీరు ఎవరు దాన్ని పాటించగలిగితే దాన్ని పాటించండి. పాటించలేం మాస్టరు, ప్రశ్న పెట్టిన ఆహారం వల్ల నువ్వు అలా అంటున్నావు. నువ్వు ఆహారాన్ని మార్పు చేసుకోవటం మొదలెట్టు, ముందు నీళ్లు తాగటం మొదలెట్టు, కరెక్ట్ దారిలో పడతావు. అటువంటి వ్యక్తి ఇతరులకి కరెక్ట్ గా సేవ చేయగలడు. వాడికే సవ్యంగా ఆలోచించటం కానివాడు ఇతరులకు ఏం సలహా ఇస్తాడు? చేత మొదటి సేవ, మీ సేవ నువ్వు చేసుకో, మీ ఆహార అలవాట్లను మార్చుకో. రెండో పాయింట్ ఏం చెప్పాను, సేవ తర్వాత సాధన మొదలవుతా. మనం చాలా హుషారుగా అన్ని సామాన్లు కొనుక్కు తెచ్చేస్తాం, ఏదైతే ఉంటాయి దానికి కావాల్సినటువంటి అన్ని తెచ్చేసిన తర్వాత వాటిని మనం ఉపయోగించాం. ఏంటి లోకైంది అక్కడ? సాధన లోపిస్తుంది. మంకు పట్టు పట్టుకుని రోజుకి 5 మాలలు గాయత్రి నేను చేసి తీరుతాను అనే ఒక మంకు పట్టు 6 ఏళ్ళలో 7 ఏళ్ళలో ఉన్నటువంటి ఒక చిన్న కుర్రాడు మదన్మోహన్ మాలవీయ ద్వారా దీక్ష తీసుకున్నప్పుడు ఒకటే ఒక నియమం చెప్పాడు ఆయనకి. సాధన ఏంటి అంటే, రోజుకు 5 మాలలు గాయత్రి చేసుకుని ఆయన, ఇదే కామధేనువు, ఇదే కల్పవృక్షము. బ్రాహ్మణత్వము పొందగోరే వాళ్ళకి, బ్రాహ్మణులకి కాదు, మీరు మళ్లీ మళ్లీ అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అదో పిచ్చి భ్రమ వచ్చేసింది మనకి. మీ ఆచరణ స్థాయి బట్టి నీకు పేరు పెట్టబడుతుంది. నువ్వు మందులు వేస్తూ ఉంటే డాక్టర్ అంటారు, కట్టడాలు కడుతూ ఉంటే ఇంజనీర్ అంటారు, చదువు చెప్తూ ఉంటే లెక్చరర్ అంటారు. అలాగే ఆహారపు అలవాట్ల దగ్గర నుంచి ఈ సేవ, సాధన, తర్వాత సత్సంగము, సంయమనం, ఈ 4 లక్షణాలు ఉన్నటువంటి వాడు బ్రాహ్మణుడు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. సేవ అంటే ఆహార పరవాటంలో మార్పని చెప్పాను కదా. మంత్రులు చెప్పను, ప్రతిరోజు 5 మాలలు నువ్వు చేసుకున్నాయినా అని మదన్మోహన్ మాలవ్య 6 ఏళ్ల ఆ వయసులో ఉన్నటువంటి కుర్రవాడికి చెప్పాడు. చేసుకోకపోతే ఆ రోజు భోజనం మాని. మీలో దమ్మున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ నియమం పెట్టుకోండి, 80 సంవత్సరాల వయసు వచ్చాక ఇంకొక 2 సంవత్సరాలలో శరీరం వదిలేస్తాను అన్నప్పుడు శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవుడు తన పుస్తకాల్లో ఇలా రాసుకున్నారు, మా గురువు గారు ఈ మాట చెప్పారు, రోజుకి 5 మాలలు గాయత్రి చేసుకో, చేసుకోకపోతే భోజనం మానే. నేను నా జీవితంలో ఎప్పుడూ భోజనం మానేయలేదు అని రాశాడు ఆయన. అంటే ఏం చేశాడనమాట, ఎప్పుడు 5 మాలలు గాయత్రి చైతన్యం మానలేదు. మీరు అలా చెప్పుకోగలరా? మరి అలా చెప్పుకునే స్థాయికి ఎదుగుదాం మనం. కొంచెం మనస్సును కనుక మనం గట్టి చేసుకోగలిగితే మనం ఆ లైన్లో పడిపోతాం. ముందుకెత్తటమే, అంతకంటే ఇంకేం లేదు. నేను చేసుకుంటే కానీ అది చెయ్యను. ఏం చేయను? భోజనం చేయను అని ఒక్క నియమం పెట్టేసుకుంటే 5 మాలల కప్పారు. అంతకంటే తక్కువ చేస్తే మనం చేస్తున్నటువంటి ఈ ప్రయోగము ఫలితాలు ఇవ్వదు. ఏమిటి మనం చేస్తున్నటువంటి ప్రయోగం? నేను మీకు చెప్తాను, అక్షరం లక్షలు చేస్తే గాయత్రి మంత్ర సిద్ధి వస్తుంది అంటారు. మనం అక్షర కోట్లు చేద్దాం, 24 కోట్ల గాయత్రి మంత్ర జపము, 16,000 మంది రోజుకు 5 మాలలు చెప్పిన రోజు చేసుకుంటూ ఉంటే సంవత్సరానికి 24 కోట్లు అయిపోతుంది. మంత్ర జపము 24 కోట్లు అందరం కలిసి చేస్తే ఈ సామూహిక ప్రయత్నానికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కేవలము 5 మాలలు అంటే స్పీడ్గా అలవాటు అయిపోయినప్పుడు చేసుకోవటానికి 25 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు అలవాటైపోతే. అంటే రోజుకి 25 నిమిషాలు మనలో ప్రతి ఒక్కరూ కనుక ఇవ్వగలిగితే కేవలం 16,000 మంది, అంతకంటే ఎక్కువ కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో, సంవత్సరానికి ప్రతి సంవత్సరానికి కూడా 24 కోట్ల గాయత్రి మంత్ర జపం పూర్తి అవుతూ ఉంటుంది. మంత్రశక్తి గురించి, మంత్రం యొక్క సామర్థ్యాన్ని గురించి తెలిసినటువంటి వాళ్ళకి ఆ 24 కోట్ల గాయత్రి మంత్ర జపం వల్ల ఎన్ని అద్భుతాలు గురువులు ఉపయోగించుకోగలరో, మనం దాన్ని క్రియేట్ చేసి అక్కడ వదిలేస్తే అంతరిక్షంలో గడిపోతూ ఉంటుంది ఆ మంత్రజపం. ఆ 24 కోట్ల మంత్రజపం వీళ్ళు ఉపయోగించుకుంటారు. గురువులకి సేవ మనం ఇలా చేయగలుగుతాం. ఈ సేవని కొంచెం మానసిక స్థితిని దృఢంగా మీరు ఉంచుకుంటే చాలు. వాళ్ళు ఎవరో వద్దన్నారు, వీళ్ళెవరో వద్దన్నారు, అందుకోసం మానేసేవాన్ని. ఎవరైనా నువ్వు సిగరెట్ తాగటం మానేయడం, నువ్వు చస్తా అంటే వదలటం లేదు చెడలవాడు. వాడు మంచి అలవాటును మాత్రం మీరు ఎంత ఈజీగా వదిలేస్తారో, ఎందుకు వదిలేస్తారంటే వాడు ఎవడో వద్దన్నట్ట. మరి సిగరెట్ అలా ఎవడో వద్దంటే మానేయొచ్చుగా, తాగుడు అలా వద్దంటే మానేయొచ్చుగా. అంటే ఓ తాగుబోతుగాళ్ళకి, వెధవ అలవాట్లు ఉన్న వాళ్ళకి ఉన్న పాటి సామర్థ్యం, పట్టుదల మనకి లేదు. మరి ఏమవుతుంది? మీకు పట్టుదల లేదు, వాళ్ళకి పట్టుదల ఉంది, వాళ్ళు గెలుస్తారు, వాళ్ళే రాజ్యం చేస్తారు. కానీ మీరు కష్టపడక్కర్లే. రోజుకి 25 నిమిషాలు, రోజుకి 1/2 గంట సేపు మీరు గాయత్రి మంత్ర జపం చేసుకుంటూ ఉంటే, 24 కోట్ల గాయత్రి మంత్ర జపం అంతరిక్షంలో స్టోర్ అవుతూ ఉంటే, ఆ ధనాన్ని, మంత్ర జప శక్తిని గురువులు అద్భుతంగా ఉపయోగించుకోగలరు. దీని ఎంత అద్భుతమైనటువంటి సేవ మీరు ఊహించగలరా? 1-2 కాదు, 24 కోట్ల గాయత్రి మంత్ర జపం, 16,000 మంది అంటే ఎంత ఆంధ్రప్రదేశ్లో? మన బంధువులకి ఇది చెప్పుకుంటే పోతే 1 నెలలో 16,000 మంది అయిపోతారు. ఈ సేవని అర్థం చేసుకోండి. సేవ తర్వాత ఏం చెప్పాను నేను? సత్సంగం. ఈ సత్సంగం అంటే అనేక అర్థాలు ఉన్నాయి. మీకు చెప్పింది అర్థమైందా? పాయింట్స్ ఇది చివరి పాయింట్స్. దీని తర్వాత నా క్లాస్ ఉండదు, రేపు యజ్ఞం ఉంటుంది, యజ్ఞం తర్వాత రెస్టే మీకు. ఇంకా నేను చెప్పదలుచుకున్నటువంటిది టూకీగా చెప్తున్నాను నేను. మొదటి మార్పు ఆహారంలో రావాలి. మీరు ప్రయత్నించండి, ఆహారంలో మార్పు మనం ఎలా తీసుకురాగలము? చాలా దూరం వరకు తీసుకువెళ్ళవచ్చు. కేవలము ఆహారం యొక్క మార్పులతోనే డయాబెటీస్, బీపీ, క్యాన్సర్ తగ్గుతున్నాయని డాక్టర్లకు కూడా తెలుసు. మీరు డయాబెటీస్ పేషెంట్ గా ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళండి, ముందు ఏం చెప్తాడు? 12 కిలోమీటర్లు నడవండి అంటాడు. దాని తర్వాత ఏం చెప్తాడు? ముందు తిండి తగ్గించండి అంటాడు. ఇది తినకూడదు అంటాడు. వాడు తినకూడదని తినగలిసినంత కంట్రోల్డ్ పరిణామంలో కనుక మీరు ఆహారం తీసుకుంటే అసలు మందు అక్కర్లేదు. అది కెమిస్ట్రీ లెక్చరర్ చెప్తున్నాను నేను. డయాబెటీస్ కానీ బీపీకి కానీ మందు అక్కర్లేదు, కేవలం ఆచరణ కావాలి, ఎక్సర్సైజ్ ఉండాలి, ఆహారంలో మార్పు రావాలి. కానీ మనం ఆహారంలో మార్పు ప్రయత్నించటంలే, ఆహారంలో తగ్గుదల చేస్తున్నాం. విషయమే, ఇది వరకు ఇంత విషయం తీసుకుంటూ ఉంటే ఇప్పుడు ఇంత విషయం తీసుకుంటున్నాం అంటున్నాం, అది తప్పు. అసలు ఆహారం యొక్క స్వభావాన్ని మీరు మార్చుకోండి, అది మొదటి చెప్పింది నేను. రెండో రోజు చెప్పాను నేను, రోజుకి కనీసము మీరు 5 మాలలు గాయత్రి చేస్తూ ఉంటే ఎక్కువ చేస్తున్నట్టు కాదు. అది కనీసం అంతకంటే తక్కువ చేస్తే అసలు మేము ఒప్పుకోం అర్థమైంది కదా. అంతట నిత్యము అది చేస్తూ అలా చేసేటటువంటి వాడి సంఖ్యను 16,000 వరకు తీసుకెళ్ళడం ఇప్పటికే అది 1,000 దాటిందని అనుకున్నది ఒక 15 రోజుల కిందటే. అంచేత అది పెద్ద కష్టమేం కాదు, అది మీరు చేసుకుంటూ ఉంటారు ఇతరులకి చెప్తూ ఉంటారు. ఇది సేవలో భాగమే. దాని తర్వాత పాయింట్ సేవ తర్వాత ఏం చెప్పాను, సత్సంగం. ఇది సత్సంగం అంటే ఇంతమంది కలిసి ఆలోచించుకుంటూ ఉంటే ఎవడో వచ్చి చెప్తే మనం వినం. దీనికి ఒక కథ గుర్తుంచుకోండి. ఈ కథలన్నీ కూడా మీరు కథల్లాగా వినకండి. ఈ కథలన్నీ కూడా మీరు ఆచరణలో ఎప్పుడైనా కాలు జారుతూ ఉంటే, ఎప్పుడైనా మీ మనస్సు నిగ్రహశక్తి కోల్పోతే, పరిస్థితులు మేమో మేము చేయలేమేమో అనిపించినప్పుడు ఈ కథను గుర్తుంచుకోండి. మీకు చాలా ధైర్యం వస్తుంది. ఈ కథ చాలా మంది వింటారు. మేక కుక్క. ఒక వ్యక్తి ఒక యజ్ఞంలో కూడటానికి ధైర్యం చాలే వారి దగ్గర నుంచి బలవంతంగా లాక్కోవటానికి. నేను సత్సంగం గురించి చెప్తున్నాను. నేను సత్సంగం అంటే ఏంటో, దాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చో. ఇప్పుడు మనం అందరము కూడా ఈ కథలో చెప్పినట్టు సత్సంగం చేసుకుంటున్నాం. అలాంటి సత్సంగాలు వద్దు అని చెప్పబోతున్నాను. నేను 10 మంది చూశారు ఆ మేకపిల్లని వాళ్ళ దగ్గర నుంచి కొట్టేస్తే బాగుంటుంది అనుకున్నారు. ఏం చేశారు, కలిశారు. నువ్వు అక్కడుండు, నువ్వు అక్కడుండు, నువ్వు అక్కడుండు అన్నారు. అలా వచ్చి అదేంటి, కుక్క పిల్లని సంఖలో పెట్టి వెళ్తున్నావు. వాడికి ఒళ్ళు మండింది, చెయ్యెత్తాడు. కుక్క పిల్ల అంటాయంటే మేకపిల్లని చూసి కొట్టబోయాడు, పారిపోయాడు. రెండో రోడ్డుకి వెళ్ళాడు, ఇంకోటి వచ్చాడు. వీడి గ్రూప్ వాళ్ళే ఏంటన్నాడు, కుక్క పిల్లలు తీసుకెళ్తున్నాడంటే అన్నాడు. ఈసారి వీడికి అనుమానం వచ్చింది, మీకు కూడా అలాగే అనుమానం వస్తుంది. ఎవడో గాయత్రి చేయొద్దన్నాడు అనుకోండి, ఆరోజు చేయొద్దన్నాడు అనుకోండి. ఇందులో ఎవరు రైతులు ఎవరు తప్పు అనేది మాత్రం నేను మాట్లాడుతున్నా. మీకు ఏది ఇష్టమో అది చేయండి. వాడన్నాడు కనుక నేను మానేశానని మాత్రం అనొద్దు. అంతే నేను కోరుకునేది. ఎవరు రైతు ఎవరు తప్పు అనేటువంటి మీమాంస నేను తేల్చగలిగేటటువంటి స్థితిలో నేను తేల్చవలసింది. వాళ్ళు తేల్చడానికి వాళ్ళు బల్ల బుద్ధి మరీ చెప్తున్నారు. గాయత్రి అందరూ చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళ మాటలు వింటారో, ఇలా మధ్య మధ్యన ఎవరైనా వచ్చి వింటారో, అందరూ మీ ఇష్టం అది. ఇక్కడ ఎవరు రైతు ఎవరు తప్పు అని నేను చెప్పటం లేదు అని మాత్రం చాలా స్పష్టంగా గుర్తుంచుకోండి. మూడో ప్లేస్కి వెళ్ళాడు, మూడో రోడ్డుకి వెళ్తున్నాడు ఇంటి వైపుకి. ఇంకోటి వచ్చాడు, మళ్ళీ అదే అడిగాడు, అదేంటయ్యా కుక్క పిల్లని తీసుకెళ్తున్నావు నువ్వు. ఇంకా వాడు చెయ్యాలి ఏం అర్థలే. వీడికి లోపల అనుమానం వచ్చింది, ఏంటి ఇంతమంది చెప్తున్నారు కదా. ఇది చూస్తూ ఉంటే ఖచ్చితంగా మేకపిల్ల కాదు, నేను మోసపోయానేమో, నన్ను మోసగించేశాడు అమ్మినవాడు. యాదా కలియుగం, మాలాంటి పండితుడిని మోసగించేశాడు అని అనుకున్నాడు. ఇంకాస్త వెళ్ళాక ఇంకోడు వచ్చాడు, వాడు అదే మాట అనేసరికల్లా ఇంకా ఇంతమంది చెప్తూ ఉంటే అందరూ అమ్మూలకి వెళ్ళాడు. ఎవరు చూడటం లేదు అని జాగ్రత్తగా నిర్ధారణ చేసుకున్న తర్వాత ఆ మేక పిల్లను ఏమనుకుని వదిలేశాడు, కుక్క పిల్లని వదిలేశాడు. వాడు ఆ కుక్క పిల్లని అంటే దేన్ని, మేక పిల్లని వాడు దేనికోసం కావాలనుకుంటున్నారు దానికి ఉపయోగించుకున్నారు. అంచేత ఈ కథ ఎప్పుడు గుర్తుంచుకోండి, మనము మాట్లాడుకుంటున్నటువంటి మాటలు కనుక అసల హిమాలయాలలో ఉన్నటువంటి అనేక అద్భుతమైనటువంటి సాధకుల సముదాయం పనిచేస్తోంది. వారికి ఎంత శక్తి ఉంది అంటే, వాళ్ళు ఎస్ అంటే ఎస్ అయి ప్రకృతి మారిపోతుంది. అంచేత ఒకవేళ అది రైతో తప్ప మనకి తెలియదు, కానీ వాళ్ళు చేయొచ్చు అన్నారు కనుక మీకు చేస్తే మీకు ఏ విధమైనటువంటి గందరగోళం ఉండదు. ఆ అద్భుతమైనటువంటి వాళ్ళ తపశ్శక్తి మీద మీకు నమ్మకం ఉండాలి. అది ఎప్పుడు నమ్మకం వస్తుందంటే సత్సంగం మీద ఉంటుంది. ఇలా కలిసి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనకి ఆ ధైర్యం ఉంటుంది. విచిత్రంగా కొంతమంది ప్రెస్ రిపోర్టర్స్ నాకు స్నేహితులు, వాళ్ళు గణపతి సత్యనారాయణ స్వామి గురించి మీ ఉద్దేశం ఏంటి రామకృష్ణ అని అడిగారు. బాబు మహానుభావుల గురించి మీరు ఉద్దేశాలు అడగకండి, మహానుభావుల జోలికి మీరు వెళ్ళకండి. నా సలహా అది, మీకు నచ్చితే వాళ్ళు చెప్పింది వినండి,
వాళ్ళు చెప్పింది మీరు చెప్పండి, ఇలా గణపతి సత్యనారాయణ స్వామి అనేటువంటి అవధూత దత్తావతారం ఇలా చెప్తున్నాడు అని మీకు నచ్చలేదు, నోరు మూసుకూడుకోండి. ఇంచేత ప్రకృతిలో నాటు కోసుకోనేటువంటి చాలా విచిత్రమైనటువంటి నియమం ఉంది. నువ్వు ఏది నాటుకుంటావో అదే నువ్వు కోసుకుంటావు. ఊసర క్షేత్రంలో ఇందుకు పనికిరానటువంటి క్షేత్రంలో నువ్వు నాటుకున్నావు అనుకో, నీ అదృష్టం ఏంటంటే అది మొలకెత్తదు. వెళ్లి వెళ్లి బాగా పండేటటువంటి క్షేత్రంలో నువ్వు పూల ముక్కలు అవి కాకుండా ముళ్ల పొదలు అవి నాటుకున్నావు అనుకో, ఏమవుతుంది? మొత్తము ఆ ఏరియా ముళ్లతో నిండిపోతుంది. గురువు యొక్క నామము అత్యద్భుతమైనటువంటి సిద్ధక్షేత్రము, మనకందరికీ అనుభవమే. ఏ మంత్రము పని చేయకపోయినా గురునామం గ్యారంటీగా పనిచేస్తుంది. అటువంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్లి నువ్వు ఇలాంటివి ఆలోచించావు అనుకో వాళ్ళ మీద, ఆయనే అండు, ఆయనకి అనుగ్రహము రాదు, ఆయనకి నీ మీద కోపము రాదు, అసలు నువ్వు ఉన్నావని ఆయన గుర్తించడం ముందు నువ్వేదో రాత్రులు రాసేసుకుని కంగారు పడిపోయి నేను ఏదో రాసేశాను పేపర్లో అనుకుంటావు తప్ప అందరికీ తెలుసు పేపర్లో పడ్డది ఎందుకు పనికి రావాలి. కానీ ఏం చేశావు నువ్వు? ఒక అద్భుతమైన క్షేత్రంలో అనవసరమైనటువంటి బీజాలు నాటావు, దాన్ని కోసుకుంటావు. కోసుకున్నాక ఎందుకండి ఇలాగ, నేను చాలా మంచివాడిని, నేను ఎవరికి ఏ ఆపద తలపెట్టలేదు, నాకు ఈ గందరగోళం అయిపోయింది, ఎందుకు అవుతాయి గందరగోళాలు? టీవీలో వాటిలో ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి, మీకు నచ్చితే ఆ ప్రోగ్రామ్స్ చూడండి, నచ్చకపోతే ప్రోగ్రామ్స్ క్లోజ్ చేసేయండి. ఆ వ్యక్తి గురించి చెడు మాత్రం మీరు మాట్లాడుకోకండి, మనకు అనవసరం. అది రైటా తప్ప మీకు నా ఆలోచన విధానం అర్థమైంది కదా. నేను ఎవరిని సపోర్ట్ చేయటం లేదు, ఎవరిని తప్పు అంటాం లేదు, ఎవరు మంచి అని కూడా అంటాం లేదు. మనకి తెలియని దాని జోలికి వెళ్ళవద్దు, ఇది చాలా ముఖ్యం. ఇందుకు చెప్తున్నాను, సత్సంగం గురించి చెప్తూ, వీళ్ళు కొంతమంది ఒక గ్రూప్ గా మైసూరు వెళ్ళారట డాక్టర్ సత్యనారాయణ స్వామి ఆశ్రమానికి. ఇలా ఇలా అన్నాడండి, కొన్ని రాళ్ళు వచ్చాయి అన్నాడు. రకరకాలైనటువంటి రాళ్ళు అందరికీ తలవరాయి ఇచ్చాట దళితం సత్యనారాయణ స్వామి. ఆ గ్రూప్ గా వచ్చినటువంటి ప్రెస్ రిపోర్టర్స్ అందరికీ కూడా తలవరాయి ఇచ్చాట. వచ్చాము మేము, ఊరి పేరు చెప్పానండి, ఊరి పేరు చెప్తే నేను గుర్తుపట్టేస్తాను గ్రూప్ పేరు. వచ్చాము మేము, వచ్చిన దగ్గర నుంచి మాలో అందరికీ కూడా చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవటం మొదలెట్టాయన్నాడు. చిన్న చిన్న యాక్సిడెంట్స్, పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ కాదు. ఏదో తలుపు వేయబోతే చేయి నలిగిపోవటం, అది కూడా పూర్తిగా నలిగిపోవటం కాదు, జస్ట్ కాస్త నెత్తులు రావటం అంతే. ఏదో స్కూటర్ కిక్కు కొడుతున్నాం, కాలు గోరు లేచిపోవటం, ఏదో అందరికీ కంటిన్యూస్ గా 3 నెలలు అలా జరిగింది. ఆ రాళ్ళు తీసి పారేశామన్నాడు, ఆగిపోయాయి అన్నాడు. ఇంతకీ చర్చ ఎందుకు వచ్చిందో తెలుసా మా మధ్య? అసలు గణపతి సత్యనారాయణ స్వామికి ఏ విధమైనటువంటి శక్తులు లేవు అని వాళ్ళ ఉద్దేశం అంటూ ఈ కథ చెప్పారు వాళ్ళు. ఈ సంఘటన కథ కాదు, నిజంగా జరిగినటువంటి సంఘటన. ఈ సంఘటన బట్టి మీకేమర్థం అవుతుందో, ఆయనకి శక్తి ఉన్నట్ట లేనట్ట? ఆయన ఇచ్చిన రాళ్ల వల్లే మాకు చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవుతున్నాయని నువ్వు నమ్ముతున్నావు కదా ఒక పక్క, మళ్ళీ ఇంకో పక్క ఏం చెప్తున్నావు? ఏ శక్తి లేదు. ఈ ఉదాహరణ నేను ఎందుకు ఇచ్చాను అంటే, తెలియని విషయాల జోలికి మనం వెళ్ళవద్దు. అసలు ఆయన గొప్పవాడో లేదో మనకి తెలియదు, అలాగే ఏ గురువు అయినా సరే, నీకు ఓ గురువు నచ్చాడు, ఆ గురువు చాలా మంచివాడు, ఓకే. ఇంకో గురువు దగ్గరికి వెళ్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏ మహాత్ముడిని ఏ గొప్పవాడిని కూడా మీరు కించపరచవద్దు. వీళ్ళ సత్సంగతి, ఈ గురువులందరూ కూడా ఒక సంగతీకరణంతోనే పనిచేస్తారు, మనకి తెలియదు వాళ్ళ సంగతీకరణము. మళ్ళీ ఎప్పుడైనా ఈసారి వచ్చినప్పుడు మనం గురువుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సివివి గ్లాడెట్స్ కి, శ్రీరామ్ శర్మ ఆచార్య, మాతా భగవతీదేవి శర్మ, లహరి మహాశయ, పరమహంస యోగానంద, అరవిందో మదర్ మీద, శృతి సాయి, సత్యసాయి, వీళ్ళందరూ ఒకళ్ళ పనికి ఒకళ్ళు ఎలా సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారో మనం చర్చ చేసుకుందాం. ప్రస్తుతానికి మీరు చాలాసార్లు మన వాళ్ళ దగ్గర వినుంటే వినుంటారు, ఆది సత్సంగం అంటే ఏంటి అంటే, ప్రతి మహాత్ముడు కూడా కలిసే పనిచేస్తున్నాడు, కానీ ఆ మహాత్ముడు యొక్క శిష్యులు కలవలేకపోతున్నారు. మరి ఆ రోగాన్ని మనమే కరెక్ట్ చేసుకోవాలి,
ఎవడు కరెక్ట్ చేయలేడు, మహాత్ములు ఏం చేయలేరు. కబీర్ దాస్ దగ్గర నుంచి ఈనాటి వరకు జరుగుతున్నటువంటి గందరగోళం కూడా అంతే. మరి దాన్ని ఎలా సవరించుకోవాలి? సత్సంగం ద్వారా, వాళ్ళు చేస్తున్నటువంటి పనుల ద్వారా. జత సేవ, సాధన, సత్సంగం. సాధన అంటే ఏం చెప్పాను మీకు? ఐదు మాదాలు గాయత్రి చేసుకుంటూ ఉండండి. సత్సంగం అంటే ఏం చెప్పాను? అందరి గురువులు మంచివాళ్ళే. మీరు ఏ గురువుల దగ్గర మీరు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నా చేసుకుంటూనే ఉండండి. మీలో మీరు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ గురువు యొక్క గొప్పతనాన్ని మీరు డిస్కస్ చేసుకోండి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గురువులో లోపాలు వెతకండి. గురువులో లోపాలు లేవు, లోపాలన్నీ మన దృష్టిలోనే ఉంటాయి అన్నది గుర్తుంచుకోండి. సత్సంగం తర్వాత లాస్ట్ది నాలుగోది సంయమనం. సంయమనం ఇది చాలా కష్టం. ఈ సంయమనము అనేటటువంటిది కనుక మీకు అర్థమైపోతే మీరు గాలిలో తేలవచ్చు, పరకాయ ప్రవేశం చేయవచ్చు, అంతరిక్షంలో ఇంకో లోకాలకు వెళ్ళిపోవచ్చు. పతంజలి యోగ సూత్రాలలో ఈ సంయమనము అనేటటువంటి మాట వస్తుంది మనకి. ధారణ, ధ్యాన, సమాధి ఇవి మూడు ఉన్నాయి. దీని గురించి నేను ఇప్పుడు మాట్లాడను, కానీ ఈ మూడు మనం నేర్చుకోబోతున్నామని గుర్తుంచుకోండి. నా దగ్గరికి వచ్చినటువంటి మీరు ఇది ఇలాగే కొనసాగించుకుంటూ ఉంటే మెల్లిగా రెండు మూడు సంవత్సరాలు